சௌந்தரிய சார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயி மகேஸ்வரம், துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம், மஜ்ஜன்மாந்தர புண்ணியபாக வசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான், பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்தூ, துவாரகா நகரானிக்கு வச்சின சமயంలో அக்கட உத்தர ఇక బిడ్డని కనే సమయం ఆసన్నమైంది. ఎందుకని? మాయావరణం చేత చక్రాయుధాన్ని అంటే సుదర్శన మాయని సుదర్శన ప్రయోగం చేయకుండా కేవలం సంకల్ప మాత్రంతో ఉత్తరాగర్భస్థమైనటువంటి బిడ్డని రక్షించాడు ఆయన. కాబట్టి ఎవరి వలయంలో ఉన్నాడు? ఈ చక్రవలయంలో ఉన్నాడు. అందున సుదర్శన చక్రవలయంలో ఉన్నటువంటి ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ జీవుడు ఇంకా శిశువుగా అప్పుడే చెవులు ముక్కు పుడుతున్నటువంటి వాడికి కూడా కొన్ని కొన్ని ఆత్మచలనాలు కలిగినాయి. ఆ ఆత్మచలనాలన్నీ కూడా దాని వలన ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఆ ఇంద్రియాలు కేనోపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఇంద్రియాలను జయించమని అందరూ చెప్తారే, జయించటం మాత్రమే కాదు జయించబడిన ఇంద్రియాలతో జీవించండి అని చెప్పింది. అలాగే ఈ ఇంద్రియాలన్నీ కూడా లోపల ఉన్న ఆత్మ యొక్క ఇంపల్సెస్ అన్నది, అది చిన్న ప్రకంపన. అందువలన మనకి సడన్ గా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు స్వామిని చూద్దాం అనిపిస్తుంది. మనకు ఆయనతో ఏం పని లేదు, ఆయన ఏం మనం వెళితే మాట్లాడరు, పైగా మనకేం లోక వ్యవహారం ఆయనతో లేదు, కానీ చూడాలి అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందంటే ఆత్మ ప్రకంపన వలన సర్వేంద్రియాలు కూడా ఒక్కసారి పరమాత్మ దర్శనం కోసం తహతహలాడుతాయి. ఇంద్రియాలకి వాటంతట అవి చూడాలని ఎప్పుడు అనిపించదు, ఆ ఆత్మ సంకల్పించినప్పుడు సర్వేంద్రియాలు కూడా ఒక శక్తిని సంతరించుకొని దానిని పరమేశ్వరుడి యొక్క పిలుపుగా మనం భావిస్తాం. అట్లా మనం ఆ పుటపత్తికి వెళ్తాం, వెళ్ళి సర్వేశ్వరుడిని చూస్తాం. చూసేదాకా మనస్సాగదు, చూసిన తర్వాత స్థిమిత పడుతుంది. మళ్ళీ ఏమనుకుంటామంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో అనుకుంటాం, అప్పుడే చూస్తాం మనం. అది ఆ దివ్యత్వంలో ఉన్నటువంటి లక్షణమే అది. పునఃపునః పొద్దున్న చూస్తాం, మధ్యాహ్నం చూస్తాం, రాత్రి చూస్తాం, కొన్ని ఏళ్ళు చూస్తాం, కానీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అందుకనే పరమేశ్వరుడి యొక్క ఉపాధి, పరమేశ్వరుడి యొక్క శరీరం కూడా నవనవోన్మేషం, అది నిత్యనూతనం. ఇట్లా ఉండి అట్లా ఉండకుండా కాదు, ఎట్లా ఉండనే అది మనకు ఆనందమే. పరీక్షిత్తు ఆ లోపల గర్భస్థ శిశువు మాట్లాడటం అనేది ఉంటుంది, తల్లి వినగలదు, శబ్దాలు వింటుంది. అట్లాగే రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడు ఇతటం లేడా, పారుని చిచ్చరమ్ము తొలగన్ లీలాగతిందోచి నాకిడా నేడు అభయప్రదానము అతడు హింపన్ నతత్రాతమున్ కాడా ఎందర కావడి ఎడల మత్కర్మము తానెటిదో. అనేక మంది జీవులకు ఉద్ధారణ ఇచ్చాడని, అనేక మంది జీవులు ఈ జగత్తులోకి రావటానికి కారణభూతమైన వాడని, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు చలనాలు ప్రకంపనాలు సంచలనాలు సంచారాలు అన్నింటికీ మూలమైనటువంటి ఒక వేదవేద్యుడు ఒకడు ఉన్నాడని విన్నానే, ఆ పరమాత్మ అందరినీ కన్నాడని అందరినీ కాచాడని అనుకున్నానే, నేను ఈ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చే సమయం ఏర్పడిందే, ఇప్పుడు నన్ను కాచుతాడా బ్రోచుతాడా లేదా అని ఉత్తరాగర్భంలో ఉన్నవాడు అడుగుతున్నాడు. ఇంకా దానికి కారణం ఏమిటి అంటే ఆవరణ ప్రభావం. ఆ ఆవరణం ఎలా ఏర్పడిందంటే సుదర్శన చక్ర పరివృతమై ఉన్నది గనక విష్ణుమాయావృతమైనటువంటి భావనలో ఆ లోపల ఉన్న జీవుడికి అప్పుడే భక్తి పుట్టింది. భక్తి ఎవరి యందు? నే లోకంలో ఎలా ఉంటానో ఎలా బతుకుతానో ఏ ఇంత పుడతానో అనుకోవటంలా, వాడు ఎక్కడ పుట్టేది వాడికి తెలియదు. ఎట్లన్నా పుట్టడం తప్పదు, కానీ ఈ పుట్టుక తప్పదే, తప్పని ఈ పుట్టుకని పరమాత్మ కాపాడుతాడా లేడా అని ఒక ఆలోచన అప్పుడే దానికి మనసింకా పుట్టకముందే ప్రారంభమైందట అని గతాగత ప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున. అప్పుడు ఏమైందిటంటే, ఎప్పుడైతే చూడండి భీష్ముడు ప్రాణం వదిలిపెట్టే వేళ పరమాత్మను చూశాడు, ప్రాణం ఉసురు పోసుకొని ఉత్తరాగర్భంలో నుంచి బయటకు వచ్చే శిశువు పరమాత్మని దర్శనం చేస్తున్నాడు, ఊహిస్తున్నాడు. ఆ క్షణంలో ఎలా కలిగిందిటంటే ఒక చిన్న నిదర్శనం,
మేఘంబు మీద కొమ్మెరుగు కైవడి మేను పైనున్న పచ్చని పటమువాడు. పోతన కాళ్ళంటూ దొరికితే నమస్కరించాలి, దైవ దర్శనం చేయిస్తాడు ఈ పద్యంలో. ఆ లోపల ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువు విష్ణు దర్శనం చేసుకుంటున్నాడు. మేఘంబు మీద కొమ్మెరుగు కైవడి మేని పైనున్న పచ్చని పటమువాడు. గండ భాగంబుల కాంచన మణిమయ మకర కుండల కాంతి మలయువాడు. శరవన్హినడగించు సంభ్రమమున చేసి కన్నుల నునుకింపు కలుగువాడు. బాలార్కమండల ప్రతిమానరత్నహాటక విరాజిత కిరీటంబువాడు. కంకణాంగదవనమాలికా విరాజమానుడు అసమానుడు. అంగుష్ఠదేహమాత్రుడు ఒక్క గద చేత దాల్చి నేత్రోత్సవముగ విష్ణుడావిర్భవించే అవ్వేళయందు. ఎటువంటి పరమాత్మ నన్ను కాపాడుతాడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం వర్ణించి ఆ ఉత్తరాగర్భంలో అంగుష్ఠమాత్రంట, అంగుష్ఠమాత్రం అంటే మన కుడి బొటన వేలు ఎంత ఉన్నదో అంత ఉన్నటువంటి పరమాత్మ ఓ గద పట్టుకని ఈ గర్భస్థ శిశువు చుట్టూ కూడా ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచాడట. ఆ రక్షణ అందుకనే ఒక తరం కనీసం ఒక 100 ఏళ్ల క్రితం అనుకుందాం, ఒక 50 ఏళ్ల క్రితం గర్భవతులైనటువంటి తల్లులు కాబోతున్నటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా మంచి పాటలు వినిపించేవాళ్ళు, విష్ణు కథలు వినిపించేవాళ్ళు, మంచి లాలిపాటలు నేర్పించేవాళ్ళు. ఈ తల్లి ఏది శ్వాసిస్తున్నదో, ఏది ఆహారంగా తీసుకుంటున్నదో, ఏది తలస్తున్నదో ఆ తలపులే బిడ్డకొస్తాయి అని. ఉత్తర పరమాత్మ అనే కృష్ణుడి యందు పరిపూర్ణమైనటువంటి కృతజ్ఞతాభావంతో ఆమె నిలబడిపోయింది. కనుకనే తత్ఫలితంగా లోపల ఉన్నటువంటిది కూడా నన్నెవరు కాపాడుతారు అని అడుగుతున్నది. ఉత్తరుని కాపాడుతూ ఉత్తర గర్భంలో ఉన్నదాన్ని రక్షించాడు. ఆ దానిలో ఉన్నటువంటి ఈయన పరమేశ్వరుడు ఆవిర్భవించాడట. అప్పుడు మంచు విరియించు మార్తాండు చందంబున శిశువునకు దశ దిశలంతన చేత అఖండిత మహోత్తాల జ్వాలా సన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ చిరచిరందిప్పి విప్రుని చిచ్చరము వేడిమి పోడిమి చరచి డింభకుని అంటే ఆ లోపలున్న బిడ్డని పరితాప విజృంభణంబు విచారించి. పరితాపం చెందవద్దన్నాడు. అసలు ఇక్కడ గర్భంలో ఉండగానే ఎవరు రక్షిస్తారు ఎవరు రక్షిస్తారు అనే ఆలోచన వదిలిపెట్టు, నేనున్నా అంటూ గర్భంబు కందకుండ అర్భకునికి ఆనందంబు కల్పించి. ఎవరు రక్షిస్తారో కనపడిన తర్వాత జీవుడికి కూడా ఒక ఆనందం కలిగిందట. ఆ ఆనందం కలిగినప్పుడు గద చేపట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులన్ క్రూర సుప్రదమై వచ్చు శరాగ్నితురుముగా భంజించి రక్షించని సదయుడు ఎవడొకోయటనుచు మదిలో చర్చించుచున్ శాపకుండు ఎదురై చూడ అదృశ్యుడయ్యే హరి సర్వేషుండు విప్రోత్తమా. నిన్నట్లాగానే పోతనామాచ్యుడికి రాముడు అలా కనిపించి అలా వెళ్ళిపోయినట్టుగా ఈ లోపల ఉన్నటువంటి శిశువు కూడా శ్రీ మహావిష్ణు దర్శనం క్షణకాలమై మళ్ళీ ఎలా ఉన్నాడో చూద్దామని అనిపించిందట. లేడాయన మాయమైపోయినాడు, రక్షణ చేశాడు వెళ్ళిపోయినాడు. అప్పుడు పాండవ వంశోద్ధారకుడైన కుమారుడు జన్మించిన ధర్మనందనుడికి ఆనందం కలిగింది. ఇక అందరికీ రాజుగారికి ఆనందం కలిగితే ఏమవుతుందో మనకు తెలుసు. అందరినీ పిలిచాడు, భోజనాలు పెట్టాడు, ఇవ్వవలసినవన్నీ ఇచ్చాడు, వంశాంకురం వచ్చింది కాబట్టి వాడికి జ్యోతిష్యులందరినీ పిలిపించాడు. జాతక చక్రం వేయమన్నాడు, వీడి పరిస్థితి ఏమిటో ముందు చెప్పమన్నాడు. రాజు ఆ పని చేస్తాడు వెంటనే. ఆ ఘడియలు విఘడియల లోపల లోతులకు కూడా వెళ్ళి అసలు వీడు ఎందుకు జాతకం చూస్తాడంటే నా కొడుకు రాజు అవుతాడా కాదా అని కాదట, నా కొడుకు ధర్మాండ ఈ రాజ్యాన్ని పాలిస్తాడా లేదా, ఏమన్నా అవకరాలు ఉన్నాయా, వీడి వలన ప్రజాకంటకం ఏర్పడుతుందా, ఇన్ని ప్రశ్నలు ఉంటాయిట. ఉత్తముడైనటువంటి రాజు ప్రకటిత దైవయోగమున పౌరవి సంతతి అంతరింపగా వికలతనుందనీక
ప్రభ విష్ణుడు విష్ణుడు అనుగ్రహించి శాభకు బ్రతికించె కావున నృపాలక శాభకుడు అంటే బిడ్డ ఇంకా శత్రువంతకుడగు శత్రువుల్ని మాత్రం సంహారం చేస్తాడు విష్ణురాతుడన ధాత్రి ప్రసిద్ధి నెక్క పూజ్యుడై వాడి పేరు విష్ణురాతుడు అంటే విష్ణువుని యందు రతి గలవాడు విష్ణురాతుడు అని ఎందుకని తల్లి గర్భంలోనే దర్శనం చేసుకున్నాడు వాడికి తెలిసిన రూపం ఒకటే అది విష్ణు స్వరూపం కాబట్టి వీడికి ఏం పేరు పెట్టాలి అంటే విష్ణురాతుడు అనే పేరు పెట్టండి అని నిర్ణయం అయిపోయింది అప్పుడు ఆ నరదేవోత్తముడు అన్నాడు ఓ పుణ్యాత్మకులార నా పలుకు మీరు ఊహింపుడు మృక్కదన్మా పెద్దలు శృత కీర్తులై సదవులై మన్నారు రాజర్షులై ఈ పిన్నాడతడు వారి పొలడి గదా ఎల్లప్పుడు మాధవ శ్రీ పాదాంబుజ భక్తియుక్తుడగుచున్ జీవిను చునే చూడరే
ధర్మరాజు రెండోది అడిగాడు మా తాత ముత్తాతలంతా పరమేశ్వరాధీనమైనటువంటి మనస్సుతో జీవించారు ఋషులుగా మహర్షులుగా రాజర్షులుగా జీవించారు మాకు పుట్టినటువంటి మనవడు ఎవడైతే ఉన్నాడో అట్లాగే ఉంటాడా విష్ణుపాద పద్మములయందు నిర్మలమైన భక్తి కలిగి ఉంటాడా చూడరే అన్నాడు మళ్ళోసారి చూడండి ఏదో శాస్త్రవులు చంపుతాడు రాజ్యం ఏలుతాడు మాకు అది కాదు అసలు విష్ణు భక్తి ఉన్నదా లేదా చూడమన్నాడు ఆయన అని అనగానే భవదీయ పౌత్రుండు వాళ్ళు చెప్పారు చాలా అందమైన మాటలు ఇవి నీ మనవడు మనుపుత్రుండైన ఇక్ష్వాకుని చందంబున ప్రజలన్ రక్షించు శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్య ప్రతిజ్ఞుండగు భానువిలాగున ప్రతాపవంతుడగు వాసుదేవు వడుపున సర్వభూతహితుడగు తల్లిదండ్రుల మాట్కి సహిష్ణుండగు వీడి తల్లిదండ్రులు ఎవరు ఉత్తర సుభద్ర ఉత్తర అభిమన్యుడు అట్లాగే వాళ్ళ ఇద్దరి యొక్క మనస్సు విష్ణువు యందు ఎట్లా ఉన్నదో వీడి మనస్సు కూడా అట్లాగే ఉంటుంది అని ఆశీర్వచనం చేశారు ఆశీర్వచనం అయ్యాక వీడికి విష్ణురాసుడు అని కదా పేరు పెట్టారు మరి పరీక్షిత్ జననం అని రాశాడు ఈయన పోతన కానీ వ్యాసుల వారు కానీ ఈ పరీక్షిత్ అనే పేరు ఎందుకు వచ్చింది అని వాడి పేరు విష్ణురాసుడు అనొచ్చుగా విష్ణు భక్తుడు అంటే కుదరదు అసలు వాడు పరీక్ష చేయటానికి పుట్టాడు ఎవరిని పరీక్ష చేయటానికి పరమాత్మ ఎక్కడున్నాడో అంటూ ప్రశ్న వేస్తూ వెతుకుతూ వెతుకుతూ ఆయన వల్లనే మనకి భాగవతం వచ్చింది లేకపోతే వచ్చే పుట్టేదే కాదు ఆ సంవాదంలో నుంచి పరీక్షిత్ మహారాజు వల్ల మనం కూడా హాయిగా భాగవతం చదువుకునే ఒక యోగం ఇచ్చాడు గనక పరమాత్మను పరీక్షించటువంటి నాట్ ఎగ్జామినింగ్ ఎన్ని విధాలు ఆయనను చూడవచ్చునో అన్ని విధాలు చూశాట పరీక్షిత్ అందువలన దానికి బేసిక్గా విష్ణు భక్తి ఉండాలి స్వామి అంటారు బియ్యం అంటూ ఉంటే బిర్యానీ చేయొచ్చు బంగారు చిత్రాన్నం చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అది బియ్యమే ఉండాలిగా అసలు బేసిక్ మన దగ్గర సబ్స్టెన్సే లేకపోతే ఇంకే కర్మయోగం భక్తి యోగం ఉపన్యాసం ప్రయోజనం లేదు ఉండవలసింది పరమాత్మ యందు అనన్య భక్తి ఉండాలి ఆ అనన్య భక్తి ఎప్పుడైతే మన ఎందుంటుందో మనకుంటుందో మనం దానిని పరిపూర్ణంగా అనుభవించగలిగినటువంటి ఒకనొక స్థాయికి మనం వెళతాం కాబట్టి ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టారు ఆ విశ్వరాతుడే పరీక్షిత్తు ఆ ఉత్తర అభిమన్యుల బిడ్డ సుభద్ర అర్జునులకి మనవడు తత్కారణంగా ధర్మరాజుకి మనవడు ధర్మరాజు రాజైనాడు గనక ఈశ్వరుడుగా నిలిపాడన్నారు పోతనామాచ్యుడు గొప్ప పదం వాడాడు ధర్మరాజుకి ఈశ్వర శబ్దం అంటే నాశనం లేనిది చ్యుతి లేనిది ఇక్కడ చిన్న మీమాంస ఉన్నది ఏమిటా అంటే మనం నవనీతం తీసుకొని వెళ్ళాలిగా వెన్న కథ అయిపోయింది ఆ నవనీతం ఏమిటంటే ఐదుగురు ఉన్నారు కదా పంచపాండవులు వాళ్ళలో ఏ ఒక్కరూ ధర్మానికి దూరమైన వాళ్ళు గారు కానీ ఐదుగురిలో ఒక అర్జునుణ్ణి మాత్రమే తాను ఎన్నుకున్నాడు భగవద్గీత చెప్పటానికి పెద్దవాడు ధర్మరాజుకి చెప్పచ్చు లేకపోతే చిన్నవాడు సహదేవుడికి చెప్పచ్చు ఆయన చెప్పలే ఎందుకు చెప్పలేదంటే మహాభారత యుద్ధం జరగటం తథ్యం అందులో పాండవులు గెలవటం తథ్యం పాండవులు గెలిచిన తర్వాత ధర్మరాజు తప్ప మరొకడు రాజయ్యే అవకాశం లేదు కాబట్టి రాజైన వాడికి యోగం బోధించక్కర్లే, శాస్త్రం బోధించాలి. కాబట్టి భగవద్గీత వినటానికి ధర్మరాజు సరైన వాడు కాదు. ఎందుకు కాడంటే ఆయనకు కర్తవ్యం ఉంది, ఆ రాజ్యాన్ని ఇంత జయించి ఇన్ని ఇబ్బందులు పడి ఇక్కట్ల పాలై గెలుచుకున్న రాజ్యాన్ని ధర్మబద్ధంగా నడిపించాలి గనక ధర్మరాజుకి బోధించలే. ఇక భీముడు తన భుజబలాన్ని దేహబలాన్ని నమ్మినవాడు, పైగా వాయుతత్వంతో కూడినవాడు. వాయుతత్వంతో కూడినవాడు వింటాడు వదిలిపెడతాడు, నిలబెట్టుకోలేడు, కుంభకం చేయలేడు. కాబట్టి ప్రాణాయామ మహావిద్యలో పూరకము చేయాలి, కుంభకము చేయాలి, అక్కరలేనిది రేచకము చేయాలి. నిలబెట్టుకోవటం పొందటం పెద్ద యోగం కాదు, అక్కరలేనిది వదిలిపెట్టగలగటమే యోగం, నిజమైన యోగం. మనకేదన్నా అక్కరలేనిదంటూ ఉంటుందా అని, పాతదైపోయింది, 20 ఏళ్ళైంది బయటపడేది, ఉన్ని ఎప్పుడో పనికి వస్తుంది, పనికి రాదని మనకు తెలుసు కదా. కాబట్టి కొత్తవి పాతవి అన్నింటితో మనం జీవిస్తూ ఉంటాం. అలాగే మనం కూడా అక్కరలేని ఆలోచనలతో అక్కడికొచ్చే ఆలోచనలతో జీవిస్తాం గనకనే మనస్సు రెండుగా చీలిపోయి ఉంటుంది. అక్కరలేని వాటి వలన యాతన, కావలసిన వాటి వలన ఆనందం. ఈ రెండింటి మధ్య ఘర్షణ వలన జీవుడు పూర్ణానందాన్ని అనుభవించలేడు. అటువంటి స్థాయిలో ఉన్న భీముడికి ఈ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం బోధిస్తే ఏం ప్రయోజనం లేదు. అవన్నీ నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, కానీ ఎవరిని చంపంటావో చెప్పంటాడు ఆయన. ఆ దేహబలాన్ని నమ్ముకున్నాడు. ఇక నకుల సహదేవుల వాళ్ళ మనస్సు పశువుల యందు జ్యోతిష శాస్త్రం యందు లగ్నమైపోయింది. శాస్త్రము యందు నిమగ్నమైనటువంటి మనస్సుకి యోగం అవ్వదు, వీల్లేదు. ఆ శాస్త్రమే పట్టుకుంటాడు వాడు. అంటే కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, చాలా ఆనెస్ట్ ఆఫీసర్స్ అని పేరు వాళ్ళకి, ఎందుకంటే దే గో బై రూల్ అని కదా. గో బై రూల్ అయితే ఈ ప్రపంచం నడవదు, ఎందుకంటే ఆ రూల్ కింద చిన్న క్లాజ్ ఉంటుంది, కాస్త విసులుబాటు ఉంటుంది, దాన్ని పట్టుకొని నడపాలి పరిపాలన. కాబట్టి నకుల సహదేవులు ఇద్దరు కూడా ఒక జ్యోతిష శాస్త్రాన్ని, ఆలమందలని, గోసంపదిని రక్షించడానికి నకులుడు, సహదేవుడు జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముకున్నాడు గనక జ్యోతిష శాస్త్రం యోగంలో ఒక భాగమే కానీ యోగం కాదు. అందువలన ఎవరు దీనికి అర్హమైన వాడంటే, నిజానికి అర్జునుడు రాజు కావాలి అంటే అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ధర్మరాజు ఉండనే ఉన్నాడు. ఒకవేళ ధర్మరాజే గనక లేకపోతే తర్వాత అర్జునుడు కాడు, కావలసిన వాడు భీముడు పక్కన ఉన్నాడు. వీళ్ళిద్దరూ అయ్యేదాకా అర్జునుడు ఉంటాడా ఉండడా చూద్దాం, ఆయనకు తెలుసు. కాలాధీనమైనటువంటి ఆ చేతస్కమైనటువంటి వాడు కనుక మధ్యముడైనటువంటి అర్జునుడిని ఎన్నుకున్నాడు ఆయన. పైగా తనతో సఖుడుగా, చెలికాడుగా, ఒక చక్కని బాంధవ్యం ఉన్నవాడిగా, మనసు ఎరిగినవాడుగా, తన శక్తిని ఎరిగినవాడుగా ఉన్నటువంటి అర్జునుడిని నరనారాయణంగా వచ్చాడు. ఈ నరనారాయణం నిన్న చెప్పుకున్న నరనారాయణుడు కారు, వాళ్ళిద్దరు మునులు. వీళ్ళిద్దరూ కూడా నరుడు అర్జునుడు, నారాయణుడు కృష్ణుడు. ఒక బోధకుడు ఒక సాధకుడు కూడితే దాని పేరు యోగం. ఒక బోధకుడు అనేక సాధకులు కూడితే అది సద్యోగం, సత్యోగం, ఆత్మల యొక్క కలయిక. ఇప్పుడు మనం ఉన్నాం, ఉపన్యాసం వింటున్నామా, పురాణ కాలక్షేపం చేశామంటే సత్సంగంలో ఉన్నాం. ఎలా కూడి ఉన్నామంటే మన సత్తులన్నీ ఇక్కడ కూడి ఉన్నాయి. దేహాలతో మన పని లేదు, అవి ఎర్ర ఉన్నాయి, నల్ల ఉన్నాయి, తెల్ల ఉన్నాయి, మన వాటితో ఏం పని, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అవి దాటినటువంటి స్థాయిలో, యోగైక స్థాయిలో గనక నిలక్కడ చెందినట్లయితే అంతటా అన్నిటా పరచుకొని ఆవరించి ఆవహించి ఉన్నటువంటిది ఒక్కటే, దాని పేరు ఆత్మ. ఆత్మనిత్యము, కాలాద్యవచ్ఛిన్నము, అపరిణామం అది, అప్రమేయం అది, అసతెలివి. అది అపరిణామ ప్రాప్తి కలగాలి, పరిణామం కాదు. మనకు కావలసింది ముక్తి కాదు, వేళ కావలసింది పరిణామం, దట్ ఇస్ ఇవల్యూషన్. ఆ ఇవల్యూషన్ అనే మాట స్వామి పెద్దగా వాడకుండా ట్రాన్స్ఫర్మేషన్. ముందు ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇవల్యూషన్ దాంతో పాటు ప్యారలల్గా వెళుతుంది. ఇన్ఫర్మేషన్ ఇంత ఉన్నందువలన నీకు ముక్తి రాదు, దానిని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. త్రూ ఇంప్లిమెంటేషన్ యు విల్ ట్రాన్స్ఫార్మ్, త్రూ ట్రాన్స్ఫర్మేషన్ యు విల్ లిబరేట్, త్రూ లిబరేషన్ యు ఇవాల్వ్. అక్కడికి వెళ్ళాలి. కేవలం రెండు మాటలే అటు ఉయ్యి ఇటు అయ్యి ఇంత గందరగోళం, అట్లా కాకుండా ఐ నుంచి ఉయ్యికి వెళ్ళటం అనేది కాదు, ఉయ్యి నుంచి ఐకి కూడా రావాలి. అంటే ఈ ప్రపంచం నుంచి, తన దృశ్యమాన ప్రపంచం నుంచి లోపల కనపడినటువంటి నిజాంతర్గతం అన్నారే, ఆ నిజాంతర్గతమైనటువంటి స్థాయికి జీవుడు వెళ్ళాలి గనక ఇక్కడ అపరిణామ ప్రాప్తి. అచ్చ తెలివి. అచ్చ తెలివి అంటే మిగతా తెలివిలన్నీ శాస్త్రం తెలివి, కెమిస్ట్రీ తెలివి, మ్యాథమెటిక్స్ తెలివి, ప్రపంచంలో ఉన్న లోకరీతులకు సంబంధించిన తెలివి. అచ్చ తెలివి అంటే ఆత్మవిద్య. చదువులన్నీ చదివి చావంగనేటికి, చావులేని చదువు చదువవలయు, ఆ చావులేని చదువు విచ్ ఈజ్ ఇటర్నల్, విచ్ ఈజ్ ఇన్ఫినిట్, అది ఆత్మవిద్యా విలాసంలోకి వెళ్ళాలి గనకనే ఈ అన్యవతి ఉపాసన, అంగవతి ఉపాసన రెండూ దాటి పరమేశ్వరుడైనటువంటి స్వామి మనకి ఈ సంవత్సరం ఈ యోగంలో దీనిని నిదానవతి ఉపాసనగా మనకు అనుగ్రహించారు. ఈ నిదానవతి ఉపాసనలో నెమ్మదిగా ఉండాలి, మనస్సులు ఏ వికారానికి లోను కాకూడదు, నిబ్బరం ఉండాలి, నిశ్చలం ఉండాలి, నిర్మమంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, నికేతనంగా ఉండాలి, నిరంజనంగా ఉండాలి, పూర్ణంగా ఉండాలి, స్తబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, సంస్థితంగా ఉండాలి. ఉన్నట్లయితే ఆ వెన్న చేతికొస్తుంది. ఆ రావటానికే ఒక భీష్ముడు, ఒక కుంతి, ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఒక పరీక్షిత్తు, వీళ్ళంతా కూడా వీళ్లతో పాటుగా అటు హస్తినాపురవాసులు, ఇటు స్వాగతం పలికినటువంటి ద్వారకాపురవాసులు అందరూ కూడా పరమాత్మ యొక్క ఉపాధిని, ఉపాధి లేనితనాన్ని కూడా ఎలా అనుభవించారో మనకి సాకల్యంగా పరిపూర్ణంగా వేదవ్యాసుడు 18,000 శ్లోకాలలో నిక్షిప్తం చేసినటువంటి జయ అనబడేటువంటి జయం, నిజానికి జయం అనబడేటువంటి ఒక మహాకావ్యానికి ఆంధ్రదేశంలో ఒక గొప్ప తెలుగువాడుగా బమ్మెర పోతనామాచ్యుడు తన హృదయ సంస్కారాన్ని రంగరించి తన సహజ కవితాధారణ దానికి అబ్బి పరిమళమైనటువంటి ఒక భావం, అద్భుతమైనటువంటి భాష, ఆ రెండింటితో ఒక యోగనిష్ట, ఈ యోగనిష్టతో పరమాత్మ దర్శనాన్ని మనకి నవనీతంగా అనుగ్రహించాడు గనక అటువంటి పోతరాజు ఎవరు అంటే విశ్వనాథ వారు అంటారు. తెలుగులో పుణ్యపేటి అన్నాడు. పుణ్యమంతా మన దగ్గర ఉంటే దాచుకోవటానికి ఇనప్పెట్టు కావాలి కదా, బాగా సంపాదిస్తాం డబ్బు ఉందనుకోండి ఏం చేస్తాం, అక్కడెక్కడే పడేస్తావా, ఏదో ముందు వచ్చిన డబ్బులోనే ముందు ఇనప్పెట్టు కొంటాంగా, పెట్టి దాంట్లో కాపలా పెడతాంగా. ఆ తెలుగుల యొక్క పుణ్యపేటి ఎవడు అంటే వాడు సహజ కవి బమ్మెర పోతన, సహజ కవి బమ్మెర పోతన, సహజ పరమహంస శ్రీరామకృష్ణ పరమహంస, అలాగే సహజమైనటువంటి ఒక ఉత్తమోత్తమ స్థాయిలో ఒక మహర్షిగా జీవించిన సహజ మహర్షి ఎవరు అంటే భగవాన్ రమణ మహర్షి. ఇట్లా వీరందరూ కూడా ఉదాత్త ప్రాతస్మరణీయమైనటువంటి మహావ్యక్తిత్వాలు. ఇవన్నీ సుదర్శన మహాచక్రంలో ఈ అవతారమూర్తులంతా ఒక్కొక్క పన్ను, ఒక్క పన్ను లేకపోయినా ఈ ప్రపంచం నడవదు. కాబట్టి స్వామి ఒకే మాట చెప్తారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి పట్ల అభేదాన్ని పాటించండి, బ్రహ్మ గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్ప అనుకోకండి, అట్లాగే గురుస్వరూపాల మధ్య కూడా భేదాన్ని పాటించకండి. అయితే ఆల్ గురుస్ ఆర్ వన్ అని చెప్పారు స్వామి, రాసుకునేలోగా కామా పెట్టమన్నారు. ఆ తర్వాత అసలు ఇంపార్టెంట్ ఆల్ ఆర్ నాట్ గురుస్ అని చెప్పారు. అది ఆల్ గురుస్ ఆర్ వన్ అంటే గురు స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ మాత్రం ఒకటే, ఇప్పుడు చెప్పుకున్న పేర్లన్నీ, కానీ గురు వేషం వేసుకున్నవాడు మాత్రం గురువు కాడు. ఎందుకు కాడు అంటే వాడు కూడా మనతో ఈ ప్రాపంచికమైన యాత్రలు పడుతుంటాడు, వాడికి అది కావాలి ఇది కావాలి, ఏది లేకపోయినా వాడు జీవించలేడు. ఏది తనకు అక్కరలేదో, దేని వలన వాడు చలితుడు కాడో, దేని వలన ప్రభావాన్ని కోల్పోడో, స్వభావాన్ని కోల్పోడో, దేని వలన ఏ ప్రభావానికి లొంగడో, తాను తానుగా నిత్య నైమిత్తికంగా ఉన్నటువంటి ఈ దేహంలో పూర్ణమైనటువంటి ఒక దత్తదీపంగా వెలుగుతూ ఉంటాడో, ఆ అఖండ చిద్ఘనరసమైనటువంటి ఆత్మస్వరూపుడుగా తనను తాను ఎరుకగా అనుభవంలోకి తెచ్చుకుంటాడో, అటువంటి వాడు మాత్రమే పూర్ణయోగానికి అర్హుడవుతాడు గనక అటువంటి యోగాన్ని అనుగ్రహించినటువంటి స్వామి ఎన్నో జన్మలు ఎన్ని తపస్సులో ఏ తపస్సు చేశామో మనకి ఎప్పటికీ అర్థం కాదది, అయితే తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం ఏం పొందామో మనకు తెలుసు గనక దానిని అనుగ్రహించినటువంటి పరమాత్మ సాయి యొక్క దివ్య శ్రీచరణారవిందాలకి మరొక్కసారి ప్రణమిల్లుతూ సహజ కవి అయినటువంటి బమ్మెర పోతనామాచ్యుడి యొక్క పాదాలకు కూడా నమస్కరిస్తూ సాయిరాం.